अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रम् अतर्क्यं त्रैपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्याम्
భర్తృహరి చాలా గొప్ప జ్ఞాని, తెలివైన వాళ్ళల్లో భట్టి లాంటి వాడు లేడు. విక్రమార్కుడు గొప్ప బుద్ధిమంతుడు, కానీ ఆయన కంటే ఇంకా బుద్ధిమంతుడు భట్టి. అన్నగారు సాహసవంతుడు, తమ్ముడి దగ్గర తెలివితేటలు ఎక్కువ. ఇద్దరు తెలివైన వాళ్ళు సాహసవంతులైనా ఒక్కొక్కడి దగ్గర ఒక్కొక్క లక్షణం ఎక్కువ ఉంటుంది. విక్రమార్క మహారాజు గారు సింహాసనం మీద ఉండి పరిపాలిస్తున్న రోజుల్లో, ఏకంగా 1000 ఏళ్ళు పరిపాలన చేశాడని చెప్పాను కదా మీకు, ఆ పరిపాలన చేస్తున్న రోజుల్లో రోజు ఒక మంత్రసిద్ధుడు ఒకడు, మంత్రాలలో ఆరితేరిన ఒక సిద్ధుడు, మంచి బవిరిగడ్డంతో భారీ శరీరంతో, కొంతమంది అదృష్టం మంచి పొడుగ్గా భారీగా ఉంటారు, అసలు వాళ్ళని చూడగానే గౌరవం, కొంతమందికి అర్మ ఇలాగే ఉంటారు సన్నగా, శరీరం కూడా అదృష్టం ఒక్కొక్కడికి. అలాగే ఆయన మంచి భారీ కాయంతో నెత్తి మీద కిరీటం లాంటి ఒక తలపాగా చుట్టుకుని విక్రమార్కుడి దగ్గరకు వచ్చి ఒక పండు చేతిలో పెట్టేవాడు. విక్రమార్కుడు ఆయనకి దక్షిణిచ్చి ఈ పండుని పూజామందిరంలో పెట్టేవాడు. ఈ హడావిడిలో తిండం మర్చిపోయేవాడు ఆయన. ఇలా రోజు ఓ పండు చొప్పున సంవత్సర కాలం ఇచ్చేటేకంగా ఓ రోజున ఆ సిద్ధుడు విక్రమార్కుడి చేతిలో పండు పెడుతూ ఉంటే ఆ పండు టప్పును కిందకు జారిపోయింది. ఆ పండు కింద పడి పగిలిపోయింది. దాని నిండా అమూల్యమైన నవరత్నాలు ఉన్నాయి. 32 రత్నాలు ఆ పండులో ఉన్నాయి. ఒక్కొక్క రత్నంతో రాజ్యం కొనచ్చు, అంతటి విలువైన రత్నాలు. విక్రమార్కుడికి మతిపోయి, నువ్వు రోజు ఇస్తున్న పళ్ళు ఇవా అని వెంటనే ఆ సిద్ధుడిని ఆగమని పూజామందిరంలో చూస్తే అన్ని పళ్ళల్లో ఈ రత్నాలే. సంవత్సర కాలంగా రోజు 32 రత్నముల చొప్పున నాకు ఇస్తున్నావు, ఏం ప్రయోజనం ఆశించి నాకు ఈ రత్నాలు ఇస్తున్నావు అంటే, మహారాజా నువ్వు చాలా ఉత్తముడివి, సాహసవంతుడివి, నీతో నాకు పనుంది, అందుకే నీకు ఈ రత్నాలు ఇచ్చానన్నట. అసలు నువ్వు ఏమి ఇవ్వకపోయినా నువ్వేం కోరితే అది ఇస్తాను, నీకేం కావాలన్నాడు. నేను ఒక మంత్రసిద్ధుణ్ణి, మీ రాజ్యంలో బేతాళుడని ఒక ఆయన ఉన్నాడు, ఇది భర్తృహరి గుహలను ఉంటాయి కదా, అక్కడికి వెడతారు మీరు ఒకరోజు, వెళ్ళండి. ఆ గుహల దగ్గర ఉంటాడనమాట బేతాళుడు, విక్రమ బేతాళుడు అని అక్కడ రాసి ఉంటాడు. ఆ స్థలం చాలా గొప్పది, అదంతా కేకారణ్యాలు, ఒకప్పుడు భయంకరమైన అరణ్యాలు. ఆ అరణ్యాలలో బేతాళుడు అని ఒక భూతనాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడిని నేను వశం చేసుకోవాలి, వశం చేసుకుంటే నేను గొప్పవాడిని అవుతాను, ప్రపంచాన్ని జయించగలను, నీకు ఉపకారం చేస్తాను. బేతాళుడిని వశం చేసుకోవడం చాలా కష్టం, ఆ పని నువ్వే చేయగలవు, అందుకే వచ్చానంటే మీరు చెప్తే ఏం చెప్తే చేస్తానంటే, అమావాస్య నాడు నా దగ్గరికి రండి, నేను కర్తవ్యం చెబుతానన్నాడు. విక్రమార్కుడు ఒంటరిగా ఆయన చెప్పినట్టే కాలినడకన కత్తి ఒక్కటి తీసుకుని వెళ్ళిపోయాడు. మహాసాహసవంతుడు, కాళీ వరప్రసాదుడు, ఆయనకి భయం ఏమిటి? సన్యాసి వెంటనే వచ్చావా, ఇక్కడి నుంచి 5 మైళ్ళు దూరంలో ఓ చెట్టు ఉంది, ఆ చెట్టుకి ఓ శవం వెళ్లాడుతూ ఉంటుంది, ఆ శవంలో బేతాళుడు ఉంటాడు, నువ్వు ఆ శవం దగ్గరికి వెళ్ళి చెట్టు ఎక్కి దానికి కట్టున్న తాడు కోసి ఆ శవం కింద పడిపోతుంది. మాట్లాడకుండా మౌనంగా శవాన్ని మోసుకుని ఇక్కడికి రా. నువ్వు మాట్లాడితే ఆ శవం మాయమైపోతుంది, మళ్ళీ శవం చెట్టుకు వెళ్ళాడుతుంది. తర్వాత నీ ఇష్టం, మౌనంగా ఉంటేనే నువ్వు ఇక్కడికి రాగలవు అనగానే అలాగేనండి అని విక్రమార్కుడు ఆ శవాన్ని తీసుకురావడానికి ఈ సిద్ధుడికి ఇచ్చిన మాట ప్రకారం చెట్టు దగ్గరికి వెళ్ళాడు, చెట్టు ఎక్కాడు. ఆ చెట్టుకి వేళ్లాడుతోంది తల్లకిందులుగా శవం. తాడు కోశాడు, శవం ఢామ్మని కింద పడింది. బాబోయ్ అంది శవం. మాట్లాడితే పారిపోతుందని చెప్పాడుగా సిద్ధుడు, అందుకే మాట్లాడకుండా మౌనంగా దిగొచ్చి ఆ శవాన్ని భుజం మీద వేసుకున్నాడు. శవం దగ్గరికి రాత్రిపూట వెళ్ళడమే భయం కొందరికి. ఒకవేళ శవం కింద పడి బాబోయ్ అని ఎగిరి గంతులేస్తూ ఉంటే ఇంకోటి ఎవరికైనా అయితే గుండెకి తెచ్చిపోతాడు. చీకట్లో బయటికి వెళ్ళమంటే ఒక్కడ కదలడు, ఇంతమంది పండితులు ఉన్నారు కానీ. అంటే అందరికీ భయమే చీకటి అంటే. ఇంకా శవాన్ని తీసుకురమ్మంటే ఎవడు తీసుకొస్తాడు? ఆయన మహాత్ముడు ఆ శవాన్ని ఎలాగా భయపడకుండా భుజం మీద వేసుకొస్తుంటే ఆ శవంలో ఉన్న బేతాళుడు, నేను నీకు కథ చెబుతాను, ఆ కథ విన్నాక ఆ కథలో నీకు ప్రశ్న వేస్తాను, ఆ ప్రశ్నకి జవాబు తెలిసి కూడా చెప్పకపోతే నీ తల ముక్కలైపోతుంది, వెయ్యి చెక్కలైపోతుందనేది మనం కల్పించుకున్నాం. ముక్కలైపోతుందని మాత్రమే ఉంది సంస్కృతంలో. ఇక మన వాళ్ళు నోట్లో పడిందిగా, 1000 చెక్కలు ఇంకా లక్ష అవ్వలేదు. ఇక దొరికిందంటే సొందు 1000, 100, 1000. ఇక అక్కడ ఏం ప్రమాణం ఉండదన్నమాట. మొత్తం మీద నీ తల ముక్కలైపోతున్నాను కానీ విక్రమార్కుడు మౌనంగా విన్నాడు, మాట్లాడలేదు. మళ్ళీ ఊ అంటే వాడు మాయమైపోతాడు. వాడు ఒక కథ చెప్పాడు, ఆ కథ విన్నాక ఆ కథలో ప్రశ్న వేశాడు, దానికి సమాధానం విక్రమార్కుడికి తెలుసు. తెలుసున్నాక చెప్పకపోతే తల పగిలిపోతుంది, చెబితే వీడు మాయమైపోతాడు. ఇది పెద్ద గొడవ. సరే తప్పదు కనుక సమాధానం చెప్పాడు. చెప్పగానే మళ్ళీ శవం వెళ్ళి చెట్టుకు వెళ్ళాడింది. 32 పర్యాయములు చెట్టు మీదకి వెళ్ళి అలా శవాన్ని దింపాడు. అలసిపోయి ఆయన 32 కథలు విన్నాడు. ఆ చివరిన ఇంకా బేతాళుడికి ఈయన మీద అభిమానం కలిగింది. వీడు పట్టు వదలని వాడురా విక్రమార్కుడు అంటే అనుకుని ఈసారి ఇతన్ని అనుగ్రహించడానికి ఓ చిక్కు కథ చెప్పాడు. ఓ తండ్రి ఒక కొడుకు ఇంటి నుంచి బయలుదేరి వెడుతున్నారు ఏదో ఒక నగరానికి అడవి గుండా. ఆ అడవిలో ఇద్దరు ఆడవాళ్ళ కాళ్ళ గుర్తులు కనిపించాయి. ఒక ఆడదాని గుర్తు పెద్దది, ఒక ఆడవాళ్ళ కాళ్ళ గుర్తు చిన్నది. తండ్రి తెలివితేటలు ఉపయోగించి పెద్ద కాలు తల్లిది, చిన్న కాలు కూతురుది అయి ఉంటుంది, లేదా మొత్తం మీద పెద్ద కాలు ఉన్నది పెద్దది, చిన్న కాలు ఉన్నది చిన్నది అనుకుని, ఒరే ఈ ఆడవాళ్ళు కనుక దొరికి ఒప్పు అంటే వాళ్ళని పెళ్లి చేసుకుందనరా, పెద్ద కాలు ఉన్నటువంటి ఆడది నా భార్య, చిన్న కాలు గుర్తున్నది నీ భార్య అన్నట్ట. కొడుకు ఒప్పుకున్నాడు. తీరా కొంతవరం వెళ్ళాక ఇద్దరు ఆడవాళ్ళు కనబడ్డారు. అసలు పెద్ద కాలు ఉన్నది కూతురును, చిన్న కాలు ఉన్నది తల్లిని. మేము ఇలా ప్రతిజ్ఞ చేసాం, మీ సంగతి ఏమిటంటే మా ఇద్దరికీ కూడా పెళ్ళిళ్ళు అయి మొగుళ్ళు తెచ్చిపోయారు, వైధవ్యంతో బాధపడుతున్నాం, కాబట్టి పెళ్లి చేసుకుంటాం మిమ్మల్ని అన్నారు. వీళ్ళ ప్రతిజ్ఞ ప్రకారం కూతుర్ని తండ్రి, తల్లినేమో కొడుకు పెళ్లి చేసుకున్నారు. కర్మయోగం చెప్పాక ఇవన్నీ పూర్వజన్మ కర్మయోగాలు. వీళ్ళిద్దరికీ పిల్లలు పుట్టారు. ఈ పిల్లలు ఇప్పుడు ఏమని పిలుచుకోవాలి ఒకళ్ళొకళ్ళు? తండ్రికేమో కూతురు, తల్లికేమో కొడుకు భర్త. ఇప్పుడు పిల్లలు పుట్టారు, వాళ్ళు వరుసకి ఏమవుతారు అనగానే ఇంక దానికి సమాధానం లేదు. అందుకని విక్రమార్కుడు కిక్కును వనకుండా ఉన్నాడు. మహారాజా, నీ మీద ప్రేమతో ఆఖరి కథ ఇలా చెప్పే చిక్కు కథ, ఆ కథకి సమాధానం ఉండదు. ఇక వరసకి నువ్వు మంచి పని చేసావు, తొందరపడి నాకు సమాధానం తెలియదు అంటావేమో అని అనుకున్నాను, అనలేదు, తొట్టు పడలేదు, నిన్ను మెచ్చాను. ఈ సిద్ధుడు దొంగ, నిన్ను నాకు బలి ఇచ్చి బేతాళుణ్ణి వశం చేసుకుందాం అనుకుంటున్నాడు, కాబట్టి నువ్వు వాణి నాకు బలిస్తే నీకు నీ రాజ్యానికి సుభిక్షం అవుతుంది, నేను నీ వశం అవుతాను అనగానే అన్నాడు. పైకి మాట్లాడకుండా తలకై ఊపాడు. ఆ తర్వాత సిద్ధుడి దగ్గరికి ఈ శవాన్ని పట్టుకొచ్చాడు. మాట్లాడకుండా ఇక్కడికి తీసుకొచ్చామంటే ఇక్కడికి వచ్చాక మాట్లాడచ్చు కనుక మీరు చెప్పినట్టే మౌనంగా ఈ శవాన్ని తీసుకొచ్చాను, ఇదిగో మీకు ఇస్తున్నాను అన్నాడు. అయితే క్షిప్రా నదిలో స్నానం చేసిరా అన్నాడు సిద్ధుడు. ఈలోపు ఈ శవాన్ని చక్కగా అలంకారం చేసి పూజించాడు. విక్రమార్కుడు వచ్చాడు. రాగానే విక్రమార్క, ఇంకొక ఉపకారం, ఈ శవానికి సాష్టాంగ నమస్కారం చెయ్యి అన్నాడు. రాజుగారికి తెలుసుగా, ముందే చెప్పాడు బేతాళుడు, నువ్వు సాష్టాంగ పడగానే నిన్ను నరికేస్తాడు, బలిస్తాడు, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు అనడం వల్ల మహారాజుని సాష్టాంగం అంటే ఏమిటో తెలియదు, సాష్టాంగ నమస్కారం నువ్వు చేసి చూపించు సిద్ధ అన్నట్ట. ఆయన సాష్టాంగ నమస్కారం చేయగానే కత్తితో ఒక్క దెబ్బకి జయ మహాకాళాన్ని నరికి పారేశాడు వీణి. అప్పుడు ఆ శవంలో ఉన్న బేతాళుడు లేచి, సాధు సాధు, ఈ పాపాత్ముడి కుట్రలో ఇరుక్కోకుండా ఈ మంత్రసిద్ధుణ్ణి నాకు బలిచ్చావు, ఈరోజు నుంచి నేను నీ వశమవుతున్నాను, నువ్వు ఏం చెబితే చేస్తానంటే నా కోసం ఏం చెయ్యక్కర్లా, నాకు అమ్మవారి వరాలు ఉన్నాయి, నా రాజ్యంలోకి దుష్టశక్తులు రాకుండా నా ప్రజలకి కష్టం రాకుండా కాపాడుతూ ఉండి నేను పిలిచినప్పుడు వచ్చి నా పనులు చేసి పెట్టు అన్నాడు. అప్పటి నుంచి బేతాళుడిని పిలవగానే వచ్చేవాడు. అదనవాడు భర్తృహరి గుహల దగ్గర ఉంటుంది ఆ బేతాళుడిది. ఈ భర్తృహరి రోజు అక్కడికి వెళ్ళి ఆ బేతాళుడికి ఒక గుడి కట్టి పూజించేవాడు. ఇలా కొంతకాలం జరిగింది. అప్పుడు జరిగింది ఒక రోజున ఈయన అక్కడికి వెళ్ళగానే బేతాళ గుహ దగ్గర అందంగా ఉన్న ఒక యోగి కనపడ్డాడు. నల్లగా ఉన్నాడు ఆ యోగి, జటాజూటాలతో ఉన్నాడు, అందంగా ఉన్నాడు, ఇంతంత విశాలమైన కళ్ళతో ఉన్నాడు. ఎవరి యోగి, ఎంతో కాలం నుంచి రోజూ వచ్చి ఈ బేతాళుణ్ణి పూజిస్తున్నాను, ఒక్కనాడు కూడా ఇతను నాకు కనపడలేదు, ఎవరో యోగి అనుకుని భక్తితో నమస్కరించి కస్త్వం కహాత్వం నువ్వెవడివి అని అడిగాడు. కశ్చిద్ యోగిరహం అన్నాడు ఆయన. నేను ఒకనొక యోగిని. అయ్యా మిమ్మల్ని చూస్తే ముచ్చటగా ఉందండి, మీ పేరేమిటంటే? గోరక్షనాథుడు నా పేరు, విష్ణుమూర్తి అవతారాన్ని అవధూతని అన్నాడు. గోరక్షనాథుడు అంటారు ఆయనే, సంస్కృతంలో గోరక్ష అది వికృతి, గోరక్ష అంతే. గోరక్షనాథుణ్ణి మీరు వినే ఉంటారు, మాయా మశ్చంద్ర మొదలైన పేర్లు, నవనాథులు, ఆ నవనాథులు ఆయన అవతారమే, ఆయనే గోరక్షనాథుడు అంటే చాలా గొప్ప యోగి, విష్ణుమూర్తి అవతారం. వెంటనే ఈయన ఆయన పాదాలకు నమస్కరించి రోజు ఆయన్ని కూడా పూజించేవాడు. ఈ భర్తృహరికి భార్య అంటే చాలా ఇష్టం, మామూలు ఇష్టం కాదు, ఇక వెర్రి వ్యామోహం, స్త్రీ వ్యామోహం. స్త్రీ వ్యామోహం అంటే కేవలం తన భార్య మీద వ్యామోహం. ఒకరోజు నేనేం చేశాడు, రోజు భార్యకి సాయంత్రం చీకటి పడేసరికల్లా వచ్చేస్తాను ఎక్కడున్నా అని చెప్పి అడవికి వేటకు వచ్చాడు. అక్కడ ఒక లేడీ కనబడింది, చెవిదాకా బాణాన్ని లాగి ఎక్కుపెట్టి వదిలాడు. ఆ జింక ఏడుస్తూ ఏడుస్తూ గోరక్షనాథుడి పాదాల దగ్గర పడి ప్రాణం విడిచిపెట్టేసింది. గిజగిజ కొట్టుకు చచ్చిపోయిందిటి పాపం. లేత లేడి, సాధువు. ఈయన ఆ లేడిని వెతుక్కుంటూ వచ్చాడు. గురువుగారి కాళ్ళ దగ్గర పడుంది ఈ లేడి. మహారాజా, ఈ లేడి నువ్వేనా కొట్టావంటే, అవునండి, వేటాడడం మా ధర్మం కదండి, మహారాజులం కదా, దాన్ని కొట్టాను, చచ్చిపోయింది, ఆ జింకను నాకు ఇస్తే ఇంటికి వెళ్ళి దాన్ని మాయించి పలావు చేసుకు తింటానండి అన్నాడు. రాజా, వేటాడేవి బాగానే ఉంది, ఒక జంతువుని చంపే ముందు దాన్ని బతికించగలిగే శక్తి ఉన్నవాడే చంపాలి దాన్ని. ఒక మేకను నువ్వు చంపేవంటే రేపు అవసరమైతే బతికించగలగాలి, ఈ జింకను నువ్వు బతికించగలిగితే చంపే అధికారం ఉంది, దీన్ని బతికిస్తావా అంటే నేనేంటండి, ఈ లోకంలో ఎవరూ బతికించలేరండి, అందరూ బతికించడం ఎక్కడ చేస్తారు, చంపడం అంటే తేలిక, కానీ చంపేసి అని మింగగలం కానీ వాటిని బతికించలేమండి అన్నాడు. మరి బ్రతికించలేనప్పుడు ఎలా చంపేవన్నట్ట? అయితే మీరు బతికిస్తారా అన్నాడు ఈయన గురువుగారికి సవాల్. నేను బతికిస్తే ఈరోజు నుంచి నువ్వు సన్యాసం పుచ్చుకుంటావా నా దగ్గర అన్నాడు. మీరు ఈ జింకని బతికిస్తే నేను సన్యాసం పుచ్చుకుంటానండి అన్నాడు ఈయన. వెంటనే ఆయన ఆ బాణం తీసేసి చేత్తో నిమిరాడు. నిమరగానే చచ్చిపోయిన లేడు బతికింది, వీడికి మతు అయింది. సవాల్ చేశాడు కానీ సన్యాసం పుచ్చుకోవడం అంటే మాటల. గురువుగారు మా ఇంటికి వెళ్ళి ఒక్కసారి మా ఆవిడికి చెప్పి ఆఖరిసారిగా వీలునామాలు అవి రాసేసి ఎక్కడెక్కడున్నాయో అపార్ట్మెంట్లో లేకపోతే కంపార్ట్మెంట్లో పొలాలో అన్నీ రాసేసి వచ్చేస్తానండి, అప్పుడు సన్యాసం ఇప్పించండి అన్నాడు. సరే వెళ్ళిరా అన్నాడు ఈయన. ఈయన ఇంటికి వచ్చాడు. ఆయన భార్య పేరు హింగళాదేవి, చాలా అందంగా ఉండేది, అపూర్వ సౌందర్య రాశి. దగ్గరికి వెళ్ళి హింగళ అన్నాడు. ఆవిడ ఏమండి అంది. ఆ మొహం చూడగానే ఈయనకి గురువుగారు సన్యాసం అన్నీ ఎగిరిపోయాయి, అసలు మర్చిపోయాడు సన్యాసం పుచ్చుకుంటాననే మాటే మర్చిపోయాడు. చాలామంది అంతే, ఇక్కడ పురాణం విన్నంతసేపు అబ్బాయి ఇంకెప్పుడు గురువుగారితో తీర్థయాత్రకు వెళ్ళిపోవాలి, పురాణాలు వినాలనిపిస్తుంది. ఒక్కసారి నేను స్వస్తి అన్నంతో దురుపుకున్నాక టీ ఎక్కడ దొరుకుతుంది, మెదవ టీ దాని మీదకి వెళ్ళిపోతుంది. ఇదే మాయ, పదే పదే ఇందులో శివమాయ విమోహిత, ఎన్నిసార్లు చెప్పాడండి శివమాయ. ఇంక ఈ రోజు నుంచి బుద్ధిగా ఉందాం, సెల్ ఫోన్ తెచ్చుకోవద్దు, పురాణాలు విందాం, జ్ఞానంతో బతుకుదాం అనుకున్న వాళ్ళు కూడా మరి ఏమిటో తెలియదు కానీ హాలు దాటి బయటికి వెళ్ళాడంటే ఎక్కడ లేని కబుర్లు వచ్చేస్తాయన్నమాట. వాడి ఇలాంటి వాట, వీడి ఇలాంటి వాట, ఆ అమ్మాయి పుల్లమ్మట, ఈ అమ్మాయి ఎల్లమ్మట, ఈ కబుర్లు తప్ప మంచి కబుర్లు రావు. అంటే మీలాంటి జ్ఞానుల గురించి చెప్పట్లా, అమ్మ మీలాంటి వాళ్ళ గురించి చెబితే పాపం కదటండి, మీరు మహాత్ములండి అలా అనుకునే వాళ్ళ గురించి చెప్పాను నేను. మొత్తం మీద ఏది ఏమైనా మహామాయ. లేకపోతే గురువుగారి దగ్గర సన్యాసం పుచ్చుకుంటానన్నవాడు భార్య మొహం చూడగానే అన్నీ మర్చిపోయాడు. ఏమండి ఏదో చెబుదాం అనుకున్నారంటే మర్చిపోయానన్నట్ట. 3 నెలలయ్యింది, 4 నెలలయ్యింది, 6 నెలలయ్యింది సన్యాసం పుచ్చుకుంటానన్నవాడు సన్యాసం కాదు కదా, కనీసం సన్యాసం కూడా పుచ్చుకోలేదు ఏమిట్రా అనుకుని గురువుగారు మర్చిపోయావా శిష్య అని ఒక దూత ద్వారా కబురు పెట్టాడు. దాంతో వీడికి బెంగ వచ్చేసింది, ఏం చేయాలో అర్థం కాలేదు. సరే తప్పదు కదా, ఏడుస్తూ గురువుగారి దగ్గర బయలుదేరాడు. దారిలో భయంకర కేకారణ్యం, ఆ కేకారణ్యంలోకి వచ్చాక ఒక చెట్టు కింద కూర్చుండిపోయి, ఎంత పరీక్ష పెట్టావు పరమేశ్వర, రోజు నిన్ను కాళేశ్వర పూజిస్తున్నాను, బంగారం లాంటి భార్యను వదలనా, గురువుగారికి ఇచ్చిన మాటను వదలనా, ఇటు సన్యాసమా సంసారమా, గురుద్రోహం చేయటమా లేక భార్యాద్రోహం చేయటమా అని ఏడుస్తూ కూర్చున్నాడు. సరే చివరికి ఏమైతే ఏంది, గురువుగారి దగ్గరికి వెళ్ళి గురువుగారు నా వల్ల కాదని చెప్పేస్తాం, అబద్ధం ఆడడం పెద్ద కష్టమేముంది, ఇప్పుడు మాట ఇచ్చాం కదా మాటకేముంది విధవనాలిక ఇలా అంటే తిరిగిపోతుంది అనుకుని నేను ఇంక రానని చెప్పేద్దామని గురువుగారి దగ్గరికి దృఢంగా నిశ్చయించుకుని వెళ్ళిపోయాడు. గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు నన్ను క్షమించండి, ఏదో పొరపాటు మాట ఇచ్చేశాను, నేను నిలబెట్టుకోలేను, నా భార్య మొహం విడిచిపెట్టి ఇక్కడికి రాలేను, నేను సన్యాసం పుచ్చుకోలేను, ఆ సన్యాసం ఏదో మీరే పుచ్చేసుకున్నారు కదా, నా బదులు కూడా మీరే జపం చేయండి అన్నాడు. అలాగా నాయన, అయితే ఓ పని చెయ్యి, నీకు శుభం కలిగించడానికి ఒక మాట చెబుతాను, నీకు ఒక మంచి పండు ఇస్తాను, ఈ పండు అమృత ఫలం, ఇది తిన్నావంటే గురువుగారి దగ్గరికి ఒకవేళ రాలేకపోయినా ఇంట్లో ఉన్న శుభం దొరుకుతుంది, జ్ఞానం వస్తుంది, మోక్షం వస్తుంది. నీకు ఈ జన్మలోనే మోక్షం రావాలంటే, ఈ జన్మలోనే మహాకాళేశ్వరుడి దర్శనం జరగాలంటే ఈ పండు తినాలి. నీకు ఇస్తున్నాను అమృత ఫలం, ఇంటికి వెళ్ళి స్నానం చేసి దీన్ని మహాకాళేశ్వరుడికి నివేదన చేసి ఈ పండు తిని ఇంక నువ్వు నా దగ్గరికి రావక్కర్లా, సన్యాసం పుచ్చుకోక్కర్లా, కానీ పండు తింటే నీకు మోక్షం అన్నాడు. జ్ఞానము కలుగుతుంది, మోక్షం వస్తుంది అన్నాడు. ఆయసరం అయితే ఇది బాగుంది, సన్యాసం పుచ్చుకోకుండా ఇంట్లో కూర్చుని హాయిగా భార్యామణితో కబుర్లు చెప్పుకుంటూ పండు తిని మోక్షం పొందొచ్చు, తేలిక కదా ఇది. గురువుగారు నమస్కారం, మీలా ఉండాలండి గురువులు, దిక్మాల గురువులు ఎందుకు వచ్చింది, సన్యాసం సన్యాసం అంటారు అని గురువుగారి దగ్గర ధన్యవాదాలు చెప్పి ఈ పండు పుచ్చుకుని ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే ఉజ్జయిని మహాకాళేశ్వరుడికి నైవేద్యం పెట్టి తిందాం అనుకున్న సమయానికి ఎదురుగుండా భార్య కనపడింది. ఈయనకి భార్య అంటే పెచ్చని చెప్పాగా, నాకు మోక్షం వస్తే ఉపయోగం ఉంది, నన్ను నమ్ముకుంది, నా సౌందర్యవతి, నా పెళ్ళం, నా భార్యకు మోక్షం వస్తే బాగుంటుంది అనుకుని, ఇదిగో భార్యామణి హింగళాదేవి ఇలా రా అన్నాడు. వచ్చింది, నేను నరకానికి పోయినా పర్వాలేదు, నువ్వు మోక్షం పొందితే చాలు. ఎంత వ్యామోహం, పెళ్ళం మాటలా, పెళ్ళం అంటే కళ్ళెం అన్నారు కొంతమందికి, కొంతమంది కర్మ అనుకోండి ఎప్పుడు తిడుతూనే ఉంటారు, యాత్రకు వచ్చినా సరే చూస్తూనే ఉంటాం కదా మనం, ఏమే దిక్కుమాలిందని అలా తిట్టినోడు తిట్టినట్టు ఉంటారు, వాళ్ళు రచిన జాతి. ఈయన కొంచెం భార్య వ్యామోహం, అందుకని ఈ పండు నువ్వు తిను నీకు కైవల్యం వస్తుంది అన్నాడు. అలాగేనండి అంది ఆవిడ. ఈయన ఇంటికి వెళ్ళి పడుకున్నాడు, గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. ఏమండి వాళ్ళంతా రాత్రి ఉపవాసం ఉండి పొద్దున్నే తింటానండి అంటే ఊ అన్నాడు. ఈవిడ భర్త నిద్రపోయాక ఆ బయట గడియ పెట్టి, నిజానికి ఆవిడ పతివ్రత కాదు, భర్తృహరికి ఆవిడంటే ఎంత ఇష్టమో ఈవిడికి ఈయన రథం నడిపే సారథి అంటే ప్రేమ. రహస్యంగా ఈయనకి మత్తు మందు పెట్టి ఆయనతో తిరిగేది, ఈ పిచ్చాడికి అది తెలియదు. ఈవిడేం చేసింది, నాకు మోక్షం రాకపోయినా పర్వాలా, నన్ను ఎంతో ఆనందపెడుతున్న మా రథసారథికి మోక్షం వస్తే బాగుంటుందని అర్ధరాత్రి వేళ ఈ పండు పుచ్చుకు వెళ్ళి రథసారథి దగ్గరికి వెళ్ళింది. సారథిని పిలిచి, ఒరే ఒరే ఈ పండు తింటే మోక్షం, నువ్వు పాపం చేస్తున్నావు, రోజు మహారాజు గారి భార్యతోటి తిరగడం అంటే మహాపాపం, ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా ఈ పండు తింటే మోక్షం వస్తుంది, మా ఆయనకి తెలియకూడదు, రహస్యంగా తినే అని చేతిలో పెట్టి ఇంటికి వెళ్ళిపోయింది. అలాగేనన్నాడు. వీడేం చేశాడు, ఈ రాజుగారి ఆస్థాన నర్తకు ఒక ఆవిడంది వేశ్య, ఆవిడతో వ్యామోహం వీడికి. పరుగు పరుగురు అక్కడికి వెళ్ళి ఆ వేశ్య చేతిలో పెట్టి, నర్తకి నర్తకి నువ్వు వేశ్యావృత్తితో బతుకుతున్నావు, నీకు నరకం వస్తుందని నా భయం, ఈ పండు తింటే నీకు మోక్షం వస్తుంది, నాకు మోక్షం రాకపోయినా పర్వాలేదు, ఎవడికోడికి పక్కవాడికి మోక్షం వస్తే చాలు, మనం ఏమైపోయినా పర్వాలేదు, కొంతమందికి అలా ఉండేదిలేండి, అందుకని నువ్వు తినేయి అన్నాడు. ఆవిడ ఆ పండు తీసుకుని దాచి, అలాగేనని ఈవిడికి రాజుగారంటే ఇష్టం, భర్తృహరంటే ఆయనంటే ప్రాణం. మర్నాడు తన దగ్గరికి భర్తృహరి రాగానే నృత్యం అయ్యాక మహారాజా, మీరు నన్ను పోషిస్తున్నారు, మీకు నేనంటే ప్రాణం, మీకు మోక్షం ఇవ్వాలని నా కోరిక అంటే ఆయన తెల్లబోయి నాకు మోక్షం ఎలా ఇస్తామంటే నాకు పండు వచ్చిందండి, ఆ పండు మీరు తింటే మీకు మోక్షం వస్తుందండి, నా పండు ఆయన చేతిలో పెట్టింది. ఇప్పుడు అర్థమైందా యోగం అంటే? ఈ రాజుగారు బుర్ర పీకేసుకున్నాడు జుట్టు, మతిపోయింది. ఈ పండు ఇక్కడ ఎలా వచ్చింది ఈవిడ దగ్గరికని? ఇదో నర్తకి, నీకు నేనంటే ప్రాణం, అందుకు అడుగుతున్నా నిజం చెప్పి, ఈ పండు నీకు ఎలా వచ్చిందని అడిగాడు. మహారాజా, మీ దగ్గర అబద్ధం ఎందుకు? మీ రథసారథికి నేనంటే వ్యామోహం, వాడిచ్చాడండి. అసలు ఈ సారథికి ఎలా వచ్చింది అనుకునేనా? ఒరే సారథి, నాకన్నీ తెలుసు, నిజం చెబుతావా లేదా, ఈ పండు నీకు ఎలా వచ్చింది అన్నాడు. మహారాజా నన్ను క్షమించండి, చేసిన తప్పు చెబితే పోతుందంటారు. మీ ఆవిడకి నాకు ఒక రకమైన విచిత్ర సంబంధం అండి, ఇంకా ఆ మాట నోటితో అనలేనండి, ఆవిడ నాకు ఇచ్చిందండి మోక్షానికి. భార్యని పిలిచి ఇది నిజమేనా అన్నాడు. మహారాజా సిగ్గుపడుతున్నాను, నిజమేనండి అంది. ఛీ, ఇటువంటి వ్యామోహంతో నేను మోక్షానికి దూరమై గురువుగారు సన్యాసం పుచ్చుకోమంటే సన్యాసం పుచ్చుకోకుండా ఇక్కడ ఈ భార్య వ్యామోహంలో పడ్డాను. ఇప్పుడు అర్థమైంది, ఓరి పిచ్చి పీనుగా, అసలు జీవిత రహస్యం ఇదిరా అని చెప్పడానికి మా గురువుగారు ఆడిన నాటకం అనుకుని ఈ పండే ముప్పతి దంత బయటకు వస్తుందా మరి? వెంటనే ఈ పండు తినేస్తానే పరుగు పరుగును గురువుగారి దగ్గరికి వెళ్ళిపోయాడు. అప్పుడు అన్నాడు గురువు, ఈ సృష్టి రహస్యం ఇదేరా, నువ్వు దేని మీద వ్యామోహం చెందుతావో ఆ వ్యామోహ వస్తువుకి నీ మీద వ్యామోహం ఉండదు. నీకు శరీరం మీద వ్యామోహం అనుకో, శరీరానికి నీ మీద వ్యామోహం ఉండదు. కాలం రాగానే ఈ శరీరం శరీరమే, మనం మనమే. చాలామందికి తెలియక ఇక్కడ కూర్చొని అస్తమాట ఇంటికి ఫోన్ అనమాట గొట్టం, ఏమే ఎలా ఉన్నవే, పెద్దాడు ఎలా ఉన్నాడు, చిన్నాడు ఎలా ఉన్నాడు, స్కూల్కి వెళ్తున్నాడా, తమ్ముడు ఏం చేస్తున్నాడు, మరదలు ఏం చేస్తుంది, నాన్న ఏం చేస్తున్నాడు, అమ్మ ఏం చేస్తుంది, పొద్దున్నది సాయంకాలం దగ్గర పిచ్చి ఫోన్లు. పిచ్చాళ్ళకి తెలియదు ఇదే వ్యామోహం అంటే సృష్టి రహస్యం అంటే. అందరికీ ఇలాగే ఉంటాయని కాదు లేనిపోయిన గొడవ, ఒక్కొక్క వ్యక్తికి జీవితం ఒక్కొక్క విచిత్రం. ఈ దౌర్భాగ్యపు లౌకిక వ్యామోహములలో పడి కొట్టుమిట్టాడి రాబోయేటటువంటి మృత్యువుని గ్రహించలేకపోతున్నాడు. ఆయుక్షీణం నజానాతి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త, రోజు రోజుకి ఆయువు క్షీణిస్తోంది అది తెలియక ఇళ్ళని ఇల్లాలని పడిపోతున్నాడు ఈ పిచ్చివాడు అని గ్రహించి, ఇంకా అన్నిటికీ దూరంగా ఉండడానికి నీకు అసలు రహస్యం తెలియజేయడానికి ఈ పండిచ్చానరా, ఇప్పుడు సన్యాసం పుచ్చుకున్నాడు. అప్పుడు భర్తృహరి సన్యాసం పుచ్చుకొని వైరాగ్యం వచ్చింది. మూర్ఖత్వం అంటే ఏమిటో తెలిసింది, తాను మూర్ఖుడు ఇంతకాలం. భార్య వ్యామోహం అనే మూర్ఖత్వం, భార్యకి అదొక మూర్ఖత్వం, సారథికి ఇంకో మూర్ఖత్వం, వేశ్యకి మరో మూర్ఖత్వం, సృష్టత్వ మూర్ఖత్వమే, మూర్ఖత్వానికి మందు లేదు. వైరాగ్యం అంటే ఎలా ఉంటుంది, సుజనుడి పద్ధతి ఎలా ఉంటుంది, ఇవన్నీ 300 శతకములుగా 300 శ్లోకాల్లో రాశాడు. అవే భర్తృహరి సుభాషితములు. మీ అందరికీ ఇంచుమించుగా చిన్నప్పుడు ఈ భర్తృహరి సుభాషితాలు తెలుసు. సంస్కృతంలో ఆయన రాశాడు, తెలుగులో ఏనుగు లక్ష్మణ కవి అనువాదం చేశాడు. ఎక్కువగా మూర్ఖుడి గురించి మూర్ఖస్య నాస్త్యౌషధం అంటాడు ఆయన. మూర్ఖుడికి మందు లేదట, అన్నిటికీ మందులున్నాయన్నమాట. శక్యో వారయితుం జలేన హుతభుకు గౌ దండేన గౌర్ గర్దభః. బాగా ఓ చోట నిప్పుగుండం వచ్చింది, ఆ అగ్నిని చల్లార్చాలంటే ఏం చేయాలి, నీళ్లు పోయాలి. శక్యో వారయితుం జలేన హుతభుక్కు, హుతభుక్ అంటే అగ్ని, అగ్నిని నీళ్లు పోస్తే చల్లారతాడు అంటే అగ్నికి ఒక మందు ఉంది నీరు. ఒక ఎద్దు ఒక గాడిద మన మాట వినకుండా పరిగెడితే కర్ర పెట్టో దెబ్బ కొట్టండి దారిలోకి వచ్చేస్తాయి, దండతాడనాలతో అవి దారిలోకి వస్తాయి. నాగేంద్రో నిశితాంకుశ సమదో, భయంకరమైన మదపుటేనుగు కట్లు తెంచుకుని వీధుల్లోకి ఎడుతూ ఉంటే అంకుశంతో పొడిస్తే చాలు అది దారిలోకి వస్తుంది. పాము విషం కమ్మితే ఆ విషానికి మంత్రం ఉంది, మంత్రంతో విషాన్ని అరికట్టచ్చు. ఓ బాగా ఎండ ఉందనుకుందాం, ఆ ఎండలో నుంచి తప్పించుకోవడానికి గొడుగు వేసుకుంటే ఈ ఎండలోంచి బయటపడచ్చు. అసలు గొడుగుకి అసలు పేరు ఆతపత్రము అని, ఆతపాత్ త్రాయతే ఇది ఆతపత్రహ అని. ఎండ నుంచి రక్షిస్తుంది కనుక దానికి ఆతపత్రము అని పేరు. గొడుగు పూర్వం ఎండకి వాడేవారు, ఇప్పుడు వర్షానికి కూడా వాడుతున్నాం. కానీ వర్షంలో పెద్దగా బయట తిరిగేవారు కాదు, ఎండ వచ్చినప్పుడు ఎండ నెత్తి మీద పడకుండా ఎండ కిరణాలు డైరెక్ట్గా పడితే చర్మం పాడైపోతుందని గొడుగు వేసుకునేవారు అన్నమాట. అలా ఎండని కూడా గొడుగు ద్వారా వారించవచ్చు. ఇలా అన్నిటికీ ఉన్నాయండి. కానీ మూర్ఖస్య నాస్తి ఔషధం, మూర్ఖుడికి మాత్రం మందు లేదు, మూర్ఖత్వం మాంచలేం మనం. అలాంటి శతకం రాశాడు. అన్నిటికంటే గొప్ప జ్ఞానాన్ని వైరాగ్య శతకంలో రాశాడు. మన అందరం జీవితంలో ఏదో ఒక భయం పొందుతూనే ఉంటాడంట. ప్రతి వస్తువు మనకి భయమే, భయం లేనిది వైరాగ్యము అన్నాడు. అది చాలా గొప్పగా చెప్పాడు. అక్కడ బలం ఉంది, ఒకటి కీర్తి ఉంది, లేదా ఇంకోటి ఏదో ఐశ్వర్యం ఉంది, అన్నీ ఉన్నాయి. వాటన్నిటికీ ఏదో ఒక భయం ఉంది. కానీ భయం లేనిది ఏదైనా ఉందంటే వైరాగ్యమేవా భయం. ఒక్క వైరాగ్యానికే భయం లేదు పొమ్మన్నాడు ఆయన.